నా నమ్మకం. 5 క్రోసులు కలిగిన కాశీక్షేత్రాన్ని, మోక్షాన్ని అరచేతిలో వైకుంఠంలో మనందరికీ ఇచ్చే కాశీక్షేత్రాన్ని, అతి పవిత్రమైన స్థలాన్ని, గంగానదీ తీరంలో వేంచేసి ఉన్న కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి ఎలా వచ్చావు? సాధారణంగా ఊళ్ళల్లో కిరాణా కొట్లో శనగపప్పు బస్తాల్లో పోసి అమ్ముతారు. శనగపప్పుని బస్తాలో పోసి అమ్మినట్టుగా మోక్షం అనేటటువంటి పప్పుని కాశీలో పప్పు అమ్మినట్టు అమ్మేస్తారు. అంటే కాశీలో మోక్షం అంత చవక, అంత చులకన. ఎందుకంటే కాశీకి అడుగుపెట్టి అక్కడ మరణించిన వాడు ఎంత దౌర్భాగ్యుడైనా, చేమైనా దోమైనా అది ముక్తి పొందుతుంది కనుక. అటువంటి క్షేత్రం విడిచిపెట్టి ఎలా వచ్చావు? నేను చాలా కాలం కాశీలో ఉన్నాను, 1000 సంవత్సరముల పాటు కాశీలో ఉండి అక్కడ గొప్ప మారేడు తోట నాటి అందులో ఉన్నటువంటి పువ్వులు, పత్రి, అందులో ఉన్న మారేడు కాయలు, అందులో మా ఆవిడ వేసినటువంటి మల్లె పొదల నుంచి కాసిన మల్లె పువ్వులు ఇవన్నీ పట్టుకెళ్ళి ఈశ్వరుడికి, అమ్మవారికి ఇచ్చేవాడిని. దురదృష్టవశాత్తు వింజపర్వతం పొడుగు పెరగడంతో దాని గర్వం అణచడానికి నేను దేవతల విజ్ఞప్తిని శిరోధార్యంగా భావించి కాశీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను. అయినా ఇక్కడికి వచ్చినా నాకు కాశీయే కళ్ళల్లో మిగులుతోంది. ఒక్క క్షణం కూడా కాశీని మర్చిపోలేకపోతున్నాను. ఎప్పుడు కళ్ళ ముందు తాండవం ఆడుతూ ఉండేది అగస్త్యుడికి పాపం. అందుకే ఆయన చెప్పాడు, ఆ మందాకిని ఆ త్రివేణి వలనంబు బాహ్య కక్ష్యాస్థలంబు ఆ మధ్యాంతర కక్ష్యలు ఆ విమల దివ్య జ్యోతి రుద్రంభణ శ్రీమద్విశ్వపతీశ లింగము మదిల్ చింతింప కాశీ మహాగ్రామం విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారముంగైకొను. కాశీక్షేత్రం అంటే ముందు గుర్తొచ్చేది గంగానది. నిరంతరం గంగానది, ఆకాశగంగ, పరమ పవిత్ర గంగ భగీరథుడి ప్రయత్నంతో భూలోకానికి వచ్చి కాశీ చేరింది. కాశీక్షేత్రం పక్కన ఒరుసుకుని మహావేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది నా కళ్ళ ముందు కనపడుతోంది. అందులో హాయిగా స్నానం చేసేవాడిని. ఇంకక్కడికి దగ్గరలో త్రివేణి సంగమం ఉంది. ఓ పక్క నుంచి గంగానది ఎర్రని నీళ్లతో ప్రవహిస్తూ ఉంటే, నల్లని నీళ్లతో యమునానది వచ్చి ఈ రెండు ఒరుసుకుని కలిసి పెడుతూ ఉంటే శివుడు విష్ణువు కలిసిపోయినట్టుండేది. శివుడు తెల్లగా ఉంటాడు, విష్ణువు నల్లగా ఉంటాడు. యమున విష్ణువులేగా, గంగ శివుడులేగా, బహుశా శివుడు విష్ణువు హరిహర అద్వైత మూర్తులుగా కలిసి పెడుతున్నారా అన్నట్టుగా ఆ నది కలిసి పెడుతూ ఉంటే, అడుగున అంతర్వాహినిగా స్వచ్ఛమైన తెల్లని నీటితో సరస్వతి పెడుతూ ఉంటే, ఆ ప్రాంతంలో నేను ఒకప్పుడు తపస్సు చేశాను. అందుకే ఆ త్రివేణి సంగమం గుర్తొస్తుంది నాకు. ఇంకా కాశీనగరంలో 7 అంతస్తుల పెద్ద పెద్ద భవనాలు, ఆ భవనాలలో కూర్చుని నిరంతరం అన్నదానం చేసే వేద పండితులు, అరుగుల మీద కూర్చుని నిరంతరం అధ్యయనం చేసేటటువంటి అధ్యయనము, అధ్యాపనము రెండూ చేసే గురు శిష్యులు, ఇవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. నేను కూడా అక్కడ ఉన్నప్పుడు పిల్లలకి పాఠం చెప్పాను, వాళ్ళందరికీ వేదం నేర్పాను. పిల్లలు ఒకే కంఠంతో, కొన్ని వేల మంది ఉన్న అందరూ కలిసి పలుకుతూ ఉంటే ఒక్క కంఠంతో పలికినట్టు ఉండేది అక్కడ. సాధారణంగా పిల్లలందరి గొంతుకులు ఒక రకంగా ఉండవుగా, ఒక్కొక్కటిది కీచు గొంతుగా, ఒక్కొక్కటిది పెద్ద గొంతుగా, ఒక్కొక్కటిది కింద గొంతుగా. ఈ అందరూ కలిసి చదివేటప్పుడు ఏమంతర పుష్పమైనా ఒక్కొక్కడు ఒక్కొక్క గొంతుకుతో చదువుతారు. కానీ అక్కడ అలా కాదు. కొన్ని వేల మంది శిష్యులు అగస్త్యుని దగ్గర విద్య నేర్చుకున్నారు. అందరూ ఒక్కసారి పలుకుతూ ఉంటే ఎవడి గొంతేదో తెలిసేది కదట. అదే ఉచ్చైస్వరం, ఏకస్వరం అంటారు. చాలా అదృష్టం. అరుదుగా కొన్ని చోట్ల మనం అలా చూస్తాం అన్నమాట. అలాంటి పవిత్ర స్వరంతో వాళ్ళు నిరంతరం వేదం ఉచ్చరించేవారు. ఆ ఉచ్చారణకి కాశీనగరం అంతా మారుమోగిపోయేది, పులకించిపోయేది. ఇంకక్కడ నిరంతరం అన్నదానం చేసేవారు ముత్తైదువులు. వాళ్ళు పెడుతున్న అన్నం తినడానికి వచ్చే భిక్షుకులు మాటి మాటికి అన్నపూర్ణాదేవికి జై అని అన్నపూర్ణనే తలుచుకుంటూ ఫోన్ చేసేవారట. అక్కడ అన్నం పెట్టేవాళ్ళు ఎవరైనా సరే, ఆవిడ పేరు సుబ్బమ్మో దెబ్బమ్మో అయినా సరే, ఆవిడ అన్నపూర్ణ అనే పిలవాలి. అన్నం పెట్టేవాడు అన్నపూర్ణే, తినేవాడు సాక్షాత్తు విశ్వేశ్వరుడిగా తను తాను భావించేవాడు. అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. అక్కడ నిరంతరం బంగారం దానం చేసే దాతలు ఉండేవారు. మాట వరస కూడా పిసిరుగొట్టలేరు అక్కడ. కొంతమంది దానం చేస్తారు కానీ ఇచ్చాక రోజు ఏడుస్తూ కూర్చుంటారట. ఆ దానం వల్ల వ్యర్థమైపోతుంది కానీ ఫలితం ఉండదు సుమా. అన్నిట్లోకి అత్యంత ప్రమాదం ఏమిటో తెలుసా? ఇచ్చి ఏడ్చుట అంటారు. అది మహాబాధాకరమైన ఒక కృత్యం అన్నారు. సాధారణంగా ఇవ్వాలని జేబులో చేయి పెట్టాకో 100 రూపాయలు వచ్చేసింది, ఇచ్చేసిన తర్వాత అరే అవసరంగా 100 ఇచ్చేసానరా, ఒక్క 10 రూపాయలు ఇస్తే వదిలిపోయేదానికి 100 ఇచ్చాను, అయ్యో 100 అంటే వీడు మళ్ళీ 100 జన్మలు ఎత్తాలి ఈ 100 రూపాయల కోసం. అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇచ్చి అడవడం ఎందుకు? అందుకే ఇచ్చి వగవకునికి ఇది ఉత్తమమైన ధర్మం. మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఆ మాట చెప్పాడనమాట, నాయన ఇచ్చి తర్వాత ఏడ్చేయకంటే అసలు ఇవ్వకుండా ఇంట్లో దక్కురా ఎందుకు వచ్చింది, ఎవరన్నా ఏదైనా వచ్చి దానం అడిగితే ముందే లేదని గంటే ఒకవేళ పొరపాటు ఇస్తాను వాగ్దానం చేసి ఇచ్చాక అక్కడి నుంచి బెంగ పెట్టుకుని కృంగి కృశించిపోతే నువ్వు నశించిపోతావు, ఇబ్బంది. ఇది కూడా మహాపాపమే. ఎట్టి పరిస్థితుల్లో దానం ఇవ్వనే ఇవ్వకూడదు కానీ ఇచ్చాక మాత్రం బాధపడకూడదు. కాశీక్షేత్రంలో ఉన్నవాళ్ళు దానం చేసి సంతోషంగా ఉండేవారు, ఆహా ఈశ్వరుడికి స్వయంగా ఇచ్చామనుకునేవారట. ఇచ్చేవాడు ఈశ్వరుడు, పుచ్చుకునేవాడు ఈశ్వరుడు. శివోదాత శివోభోక్త, శివః శివుడు దాత ఇచ్చువాడు, శివః ఆ శివుడే భోక్త పుచ్చుకుని అనుభవించేవాడు అని అర్థం. భోక్త అంటే అనుభవించేవాడు, భుజించేవాడు, పుచ్చుకునేవాడు అని అర్థం. అలాంటి వాళ్ళందరూ నాకు ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉన్నారు. నేను కూడా అక్కడ నిరంతరం ఉండే విజృంభించి లోకాలని కాపాడే తళతళతళ మెరిసిపోయే విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని భక్తితో ప్రార్థించుకుంటూ ఉండేవాడిని. ఆ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఎప్పటికీ కళ్ళ ముందు తాండవం ఆడుతోంది. కాశీ మహాగ్రామం ఇప్పుడు నిన్ను చూడగానే మళ్ళీ కళ్ళ ముందు కనపడింది. ఈయన రోజు అర్ధరాత్రి పూట అగస్త్య మహర్షి తన భార్యతో కలిసి మణికర్ణికా ఘట్టం దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం గంగానదీ తీరంలో రేవుల్లో తిరిగేవాడు. సాధారణంగా జ్ఞానులు ఏం చేస్తారో తెలిసిన, ఇలాంటి పవిత్రమైన ఈశ్వరాలయాల పక్కన ఎక్కడైనా కాలం ఉంటే లేక నది ఉంటే ఆ నదీ తీరాల్లో రాత్రిపూట కాసేపు అటు ఇటు పచారులు చేస్తూ శివనామస్మరణ చేసేవారు. నదీ తీరంలో ఆలయ ప్రాంగణం ఉన్నటువంటి నదీ తీరంలో శివనామస్మరణ రాత్రిపూట చేసేటటువంటి వాడికి వచ్చే జన్మలో ప్రమథ గణాలలో స్థానం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ ఆలయం చుట్టూత తుల్యభాగ నది ప్రవహిస్తోంది, ఈ తుల్యభాగ దగ్గరికి వెళ్ళండి రాత్రిపూట. ఈ ఊరి వాళ్ళు చాలామంది ఉన్నారుగా, సరిగ్గా రాత్రి 10 to 12 గంటల మధ్యలో ఆ రేవు దగ్గర కూర్చుని శివుడికి వినపడేలాగా శివనామస్మరణ చెయ్యాలి, పాటలు పాడాలి. అలా పాడితే వచ్చే జన్మలో తప్పక ప్రమథ గణంలో చేరతారు. ఇది ప్రామాణికంగా చెబుతున్న మాట, ఏదో సరదా కోసం చెప్పటంలా. ఈ మాట అగస్త్యుడు స్వయంగా వ్యాసుడితో అన్నాడు. ఆనందం ఉన్న అర్ధరాత్రముల చంద్రాలోకముల్కాయగా నానా సైకత వేదికా స్థలముల నల్దిక్కుల శంభు కాశీనాథుల్ తరుణేందు శేఖరు శివుల్ శ్రీకంఠునిల్ పాడుదు మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండారా మిన్నేటిలో. మిన్నేరు అంటే ఆకాశ గంగ, గంగానదీ తీరంలో రేవులలో రాత్రి అయ్యేసరికల్లా నేను నా భార్యతో పాటు వెళ్ళిపోయేవాడిని. ఆనందంతో పులకించిపోతూ చంద్రుడి పిండి వెన్నెల కాస్తున్న సమయంలో శివ శ్రీకంఠ శితికంఠ శంభో కాశీనాథ తరుణేందు శేఖర అంటూ శివుడి నామాలన్నీ పెద్ద కంఠంతో పైకెత్తి మధురమైన కంఠస్వరంతో మేము పాటలు పాడుకునేవాళ్ళం. శరీరం మాకు గగుర్పాటుకు గురయ్యేది. శివుణ్ణి తలుచుకుంటే నా శరీరం పులకించిపోతుంది, శివుణ్ణి తలుచుకుంటే నా శరీరం వేరే లోకానికి వెళ్ళిపోతుంది, నా మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయి తేలిపోతుంది. నేను నా భార్య కలిసి అలా ఆనందంతో ఉర్రూతులుగిపోతూ పులకించిపోతూ గంగానదీ తీరంలో ఈ రేవు నుంచి ఆ రేవుకి, ఆ రేవు నుంచి ఈ రోజు ఈ రేవుకి పరిగెట్టుకుంటూ పోయేవాళ్ళం. అలా పరుగులు పెడుతూ శివనామస్మరణ చేసేవాళ్ళం. శివుడికున్న నామాలు ఎన్నున్నాయో అన్నీ నాకు నా భార్యకి కంఠస్థం. ఇన్ని నామాలు నిరంతరం జపం చేసుకునేవాళ్ళం. దానితో శివుడు మమ్మల్ని ఎప్పుడూ వెన్నంటి ప్రోత్సహించేవాడు, మా వెంట ఉండి దీవించేవాడు, ఎక్కడికి వెళ్ళినా వేళకెంత భోజనం పెట్టేవాడు, అదృశ్య రూపంలో మమ్మల్ని కాపాడేవాడు. నాకు నక్షత్ర మండలంలో స్థానం ఆ ఈశ్వరుడు అందుకే ఇచ్చాడు. అటువంటి ఈశ్వరుణ్ణి కాశీనాథుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు దక్షిణాదికి? నాకంటే కారణం ఉన్నది, నీకేమిటి కారణం? గంగా యమునా తీరముల ప్రాంతములలో ఎన్ని పర్యాయాలు తిరిగానో ఎంత తపస్సు చేశానో నీకు తెలియదు. నాకు విస్మయం కలుగుతోంది. కాశికాపట్టణంలో ఉండే మూర్ఖుడు కూడా కాశీ విడిచిపెట్టిరాడే, అటువంటిది పరమ పుణ్యాత్ముడివి, పండితుడివి, అష్టాదశ పురాణాలు రచించినటువంటి గురువువి, నువ్వెందుకు కాశీ విడిచిపెట్టి వచ్చావు అని కొంచెం ఉద్రేకం కలిగి అగస్త్యుడు అడిగితే, అప్పుడు వ్యాసుడు అన్నాడు, కర్మయోగం వల్ల అన్నాడు. ఒక కర్మయోగం కాదు, సంపర అనే ఒక క్షేత్రాన్ని లోకానికి ప్రచారం చేయడానికి ఆయనకు కష్టం వచ్చింది కదా చెప్పాలండి. మహాత్ములకి కష్టం వస్తే ఆ కష్టం వెనక అతను కథ ఉంటుంది. ఈ ఘట్టం జరగకపోతే ఈ సంపర పురాణాల్లోకి ఎక్కేది కాదు, ఇది ఉందని మనకి తెలిసేది కాదు, ఇక్కడికి వ్యాసుడు వచ్చేవాడు కాదు. అందుకే ఈ కథ జాగ్రత్తగా వినాలి. ఈ కథ వెనక అతను ఉన్న నిగూఢార్థం తెలుసుకోవాలి. వ్యాసుడు చెప్పాడు తీర్థయాత్రలు చెయ్యాలనిపించింది ఆయనకి. అగస్త్య మహర్షి ఎందుకు కాశీ వదిలిపెట్టి వచ్చానని అడిగో, ఇప్పుడు చెబుతున్నా విను. కాలినడకన నా మహిమలన్నీ వదులుకొని ఒక సాధారణ మనిషిలాగా, అందరిలాగా, భూమి మీద తిరిగి ఒక సామాన్య రైతులాగా తీర్థయాత్రలు చేయాలని సంకల్పించాను. తీర్థయాత్రలు ఎప్పుడు కాలినడకన చెయ్యాలి. పెద్ద గొప్ప వైభవాలతో వెళ్ళకూడదు, మహిమలు ప్రదర్శించి తీర్థయాత్ర చేయకూడదు. అందుకని ఏం చేశాను నేను, 2.5 సంవత్సరముల కాలం నా మహిమంతా వదిలేస్తున్నాను, నేను కూడా మనిషిని అయిపోతాను అని సంకల్పించాడు. అలా సంకల్పించగానే ఏమైపోతుందన్నమాట, ఆయన కూడా మనలాంటి వాడు అయిపోయాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఆకలేస్తే అన్నం తినాలి మనలాగే, పూర్వంలాగా ఉపవాసం ఉండలేడు. కాలినడకన వెళ్ళాలి, అలిసిపోతే కూర్చోవాలి, కాళ్ళల్లో పుళ్ళు పెడితే నూనె రాయించుకోవాలి, మర్దన చేయించుకోవాలి, నెత్తికి తలపోటు వస్తే నూనె రాయించుకుని పెదపూడి వెళ్ళి డబ్బా 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 ఎవడో దొరుకుతాడని వాడి చేత కాసేపు ఒళ్ళు పట్టించుకోవాలి. అంటే ఆయన కూడా సాధారణ జీవి అయిపోయాడు కాసేపు. ఇలా సాధారణ జీవిగా కాలినడకన శిష్యులతో తీర్థయాత్ర చేయాలనుకున్నాను. ఆ తీర్థయాత్ర కాలంలో వాహనము లెక్కకూడదు, ఇది నా నియమం. ఎవరన్నా ఏనుగులో గుర్రాలో రథాలో ఇస్తే వాటి మీద వెళ్ళకూడదు. ఇలా భావించి 10,000 మంది శిష్యులతో వీళ్లతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరారు. వీళ్ళే సామాన్యుల ఈ శిష్యులు కూడా సమధిక సత్కవీశ్వరులు జైమిని పైల సుమంతుల అధికా శమధమ సద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడగూడిరా క్రమమున తీర్థయాత్రకు ధరాతలమందఖిలంబు దొక్కి భావము భవభక్తి యుక్తముగా వచ్చితి కాశీకి పుణ్యరాశికి. నాకంటే గొప్పవాళ్ళు, నాతో సమానులు అలాంటి శిష్యులు వీళ్ళు, జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు, బకుడు, దాల్భ్యుడు, కృతుడు, మార్కండేయుడు, వదగ్గురుడు, క్షుత్తుడు, ఇటువంటి మహానుభావులైన 10,000 మంది శిష్యులు, ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. ఇదిగో ఈ జైమిని సామవేదం చదువుకున్నవాడు, యదుర్వేదాన్ని వైశంపాయనాఖ్యుడు చదివాడు, తుది సుమంతుడు అధర్మము పఠించే అధర్వణ వేదం చదువుకున్న సుమంతుడు అనేటటువంటి వాడు, ఋగ్వేదాన్ని పైలుడు అనేటటువంటి వాడు పఠించాడు. అంచేత ఋగ్వేదులందరూ పైలుడి సంప్రదాయం అన్నమాట. ఈ సంప్రదాయాలన్నీ ఎరిగిన ఈ పిల్లలందరూ నాతో కూడా వస్తూ ఉండగా, నా శిష్యులు గనక నాకు కొడుకులతో సమానం గనక వీళ్ళని వెంట పెట్టుకుని కాళ్ళకి పాదుకులు మాత్రం తొడుక్కుని ఓ జోలి తగిలించుకుని మధ్య మధ్యలో ఆకలేస్తే భిక్షాందేహి అని ఓళ్ళల్లో ఉన్న బ్రాహ్మణోత్తముల ఇళ్ళకి వెళ్ళి యాచన చేసి వాళ్ళు పెట్టిన దాన్ని వండుకు తినేవాళ్ళం. కొన్ని కొన్ని ఇళ్లల్లో ఏం చేసేవారు, మీకు ఏ బియ్యమో కూరలో ఇస్తే వండుకోవడం కష్టం, అంతా బ్రహ్మచారులు కదా, ఇందులో పెళ్ళైన వాళ్ళు ఒక్కళ్ళు లేరులేండి, 10,000 మంది సన్యాసులే, అందుకని ఎంతమందికి వంట కష్టం కనుక మేమే వండుతామని ఊళ్ళల్లో కొంతమంది మీలాంటి యక్షణముక్తీశ్వరాలయం లాంటి ప్రాంగణాల్లో వంట చేసి పెట్టేవారట. సంపర వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ దుంప దిగేదాకా పెడతారని విన్నాను. అలా పాప వచ్చిన వాళ్ళకి పెట్టేవారు. కొంతమంది ఎంతో ప్రేమతో పెడితే ఆహారాన్ని మేము తినేవాళ్ళం, కొన్ని చోట్ల వండుకునేవాళ్ళం, కొన్ని చోట్ల అపక్వ ఆహారాన్ని ఏవో పచ్చి మొక్కజొన్న పొత్తులు, మారేడుపళ్ళు కూడా రుచిగా ఉంటాయి తింటే వేసవకాలంలో, అవి తింటూ బయలుదేరాము. సరే మొత్తం మీద ఇలా తిరుగుతూ తిరుగుతూ ఈశ్వర భక్తితో అవిముక్త హట్టభూమి, ఏనాడు ఈశ్వరుడు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టనటువంటి దివ్యక్షేత్రం కాశీకి వచ్చాం. తీరా కాశీకి పుణ్యాల రాశికి వచ్చాం. ఇక్కడికి వచ్చి రాగానే వ్యాసుడు అంతటి వాడు ఏమన్నాడు తెలుసా, ఆయనకు కూడా శకునం మీద నమ్మకం ఎక్కువ. ఏమి శకునమున్న చొచ్చితిమో, ఏమి శకునమున్న చొచ్చితిమో, మన్మథ దమను వీడహోరాత్రంబుల్ మేమేడు నాళ్ళదనుకను స్వామీ ఉపవాసముండి జడిసితిమి మదిన్. అగస్త్య, ఏం కర్మం పట్టిందో మాకు, ఏ మహాత్ముడో మహాత్మురాలు ఎదురొచ్చారో, ఏ శకునం మాకు యాత్రలో తగిలిందో తెలియదు, కానీ మేము కాశీ అడుగు పెట్టాం, మా కర్మ కాలేదు. 7 రోజులు మాకు అక్కడికి వెళ్ళాక ఎంత అన్నం దొరకలేదు. 7 అహోరాత్రాలు పోనీ పగలు లేదు, రాత్రి లేదు. ఆహహ అంటే పగలు, పోనీ రాత్రి అది లేదు. అందుకే అహోరాత్రంబులు అన్నాడు ఆయన. పగలు రాత్రి అనే తేడా లేకుండా 7 రోజులు మాకు మాట వరుసకు అన్నం పొట్టలేదు. 7 రోజులు ఉపవాసం ఉండుంటే మాటల అందులో అన్ని శక్తులు వదులుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సాధారణ జీవులుగా వచ్చారు. తపశ్శక్తి ఉన్నప్పుడైతే అక్కడికి వస్తే 7 రోజులు కాదు 1000 ఏళ్ళు తపస్సు చేసినా వాళ్ళకి ఆకలి ఉండేది కాదు. మనుషుల్లా బ్రతకడానికి మహిమలు వదులుకుని రావడం వల్ల అన్నము లేక మంచినీళ్ళు లేక అల్లాడిపోయారు. మంచినీళ్ళు అంటారా, పక్కనే గంగ ప్రవహిస్తుంది కనుక తాగారు. ఎంత గొప్పవాడైనా ఎంతసేపు మంచినీళ్ళు తాగుతాడు? ఆకలికి మలమల మాడిపోతుంటే చీటికి మటికి మంచినీళ్ళు తాగి బతుకుతామా? 7 రోజులు గిజగిజలాడిపోయాం మేము. మహాబాధ కలిగేసింది. ఏ మహానుభావుడు ఎదురొచ్చాడో, ఇలాగ ఏ మహాత్మురాలు ఎదురొచ్చిందో అని వ్యాసుడు అన్నాడు అన్నమాట. ఇంకోళ్ళు కాదు, మేము ఒకప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళనండి. ఆ అపార్ట్మెంట్ అంతా బ్రాహ్మడే. ఇంటికి నుంచి బయటకు వచ్చేటువంటి బ్రాహ్మడే. తలప్రాణం తప్పొచ్చింది, మళ్ళీ లోపలికి వెళ్ళడం, కూర్చోవడం. అలాగే ఒక్కొక్కసారి ఏం జరిగిందో తెలియదు కానీ, ఎవడు ఎదురొచ్చాడో తెలియదు కానీ మాయదారు కూడా వచ్చింది అన్నాడు వ్యాసుడు కూడా. ఏ ఇంటికి వెళ్ళినా గేహములకేగి భిక్షాందేహి అనన్ వీట ఒక పతివ్రత అయినన్ సౌహార్దంబున త్రెడ్డెండ ఆహారము పెట్టదయ్యే ఆదినములలో. ఇంటింటికి వెళ్ళారు కాశీలో వీళ్ళు. శుభ్రంగా గంగలో స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని ఇంత విభూతి పెట్టుకుని తెల్లని విభూతి రేఖలు నల్లని నుదుట మెరిసిపోతూ ఉండగా వ్యాసుల వారు భిక్షకు వెళ్ళారు. వ్యాసుడు నీలంగా ఉంటాడు. కృష్ణుడు అర్జునుడు వ్యాసుడు ముగ్గురు ఒకే రంగులో ఉంటారు. ఈ నల్లని వ్యాసుడికి ఈ తెల్లని విభూతి రేఖలు చాలా అందంగా ఉండేవట. కొంతమంది నల్లగా ఉన్నా భలే నాణ్యంగా ఉంటారు, ముద్దుగా ఉంటారు. కొంతమంది చూస్తే భయం వేస్తుంది కానీ ఈయనకి ఆ నలుపు ఒక అందం, ఆ అందానికి తోడు నుదుటి తెల్లని విభూతి రేఖలు. ఇవి మెరిసిపోతూ ఉండగా ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అంటే కాశీలో ఒక్క పతివ్రత కూడా ప్రేమతో గరిటెడు అన్నం పెట్టలేదట. త్రెడ్డెండు అన్నారు. తెడ్డు అంటే గరిట అనమాట. ఒక గరిటెడు అన్నం పెట్టలేదు. 7 రోజుల పాటు ఇంత అన్నం పెట్టిన పాపాన పోలేదు ఒక్కళ్ళు కూడా. దాంతో 7 రోజులకి అందరం నీరసపడిపోయాం. అందులో వైశంపాయనుడి రేవడికి కొంచెం ఆకలి ఎక్కువ. ఆయన వేళకు అన్నం తినకపోతే ఉండలేడు. గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఆయనకి పాపం. అందుకని ఆయన అయితే గిజగిజగిజలాడిపోయట. శరీరం కంపించిపోయిందనమాట. వైశంపాయనుడెంతయున్ సుడివడెల్ వాడెల్ సుమంతుండు అతి క్లేశం బందిరి పైల జైమినులు దుఃఖించల్ మదిల్ దేవలుడు ఆశాంతం బులుచూచే దాల్భ్యుడదరో దగ్రక్షుధాక్షోభచే కాశీ పట్టణ విప్రవాటికల భిక్షాలబ్ధిలే గుండుటం. అందులో వైశంపాయనుడు సుళ్ళు తిరిగిపోయాడు. పట్టిలా పట్టేసుకుని, గురువుగారు మీతో యాత్రకు వచ్చాను, నన్ను ఏడిపిస్తారా అని గురువుగారికి చూసేవాట. ఆయన ఏం చేస్తారు పాప, ఆయన మాడిపోతున్నాడు. ఆయన అందరూ గురువుగారు తీసుకొచ్చారుగా, ఈ యాత్ర గురువుగారు తీసుకెళ్తే అంతా ఆయన మీద పడ్డమే. అందుకని గురువుగారు అని పొట్ట పట్టుకుని గిజగిజలాడిపోయాట. ఆయన పేగుల లోపల తిరిగిపోయినట్టు అయిపోయాట ఆయనకి. ఇంకా సుమంతుడు అనేవాడు బాగా వాడిపోయాడు. అసలు మాట్లాడాల అలా చూసేవాట గురువుగారికి. ఏమిరా నేను మాట్లాడలేను, ఐ కాంట్ టాక్ అనేవాడు. కొంచెం ఇంగ్లీష్ వచ్చిందండి ఆయనకి. అతిక్లేశం బందిరి పైల జైమినులు, ఇక పైలుడు జైమిని ఒత్తప్పుడు సామవేదాన్ని కై అని చదివాడు పెద్ద గొంతెత్తి. ఆయనకి నిజంగా సామవేదంలో జైమిని అంత గొప్పవాడు, మరొకళ్ళు అంత మధురమైన కంఠం తెలిసాయింది. కొంతమంది ఇటు పేరు వేదం ఉంటుంది కానీ వాడికి నోరెత్తితే స్వరం రాదు, కానీ ఈయన అలా కాదు. నిజంగా సామవేదం ఎంత మధురంగా చదవాలో అంత బాగా చదివేవాడు జైమిని. ఇప్పుడు వేదం చదవరా అంటే వేదనతో ఉంటే ఇంక వేదం ఏమిటండి, అసలు గొంతుకు లేవట్లేదండి, అబ్బే నోట్లోంచి మాట రావటం లేదు అనేవాట. పరమ దుఃఖం పొందాడు అనమాట. దుఃఖించన్ మదిన్ దేవలుడు, దేవలుడు అనే శిష్యుడైతే ఇంక ఏడవడం మొదలెట్టాడు. నేను అనవసరంగా మా అమ్మ మాట వినకుండా వచ్చాను, సన్యాసం తీసుకున్నాను, తీర్థయాత్రలకు వద్దని మా అమ్మ చెప్పే చెప్పింది, ఇలా ఉంటుందని తెలిస్తే వచ్చేవాడిని కాదు. ఆ రోజున మీ ఇంట్లో ఆ మధ్యన ఎక్కడో ఒకసారి వచ్చారటండి సంపర, ఇంత పులిహార పెట్టారట. ఇలాగే తీర్థయాత్రలో పులిహార పెడతారనుకుని వెళ్ళట్టు ఆయన. ఇక్కడ పులిహార కాదు, ఉత్తి పులి మింగుతోంది, ఆకలి అనే పులి, అందువల్ల చచ్చిపోతున్నానని ఏడవడమే మొదలు పెట్టాడు దేవలుడు. అంటే ఎంత సుకుమారు ఆలోచించండి. ఆశాంతంబులు చూచే దాల్భ్యుడు, అన్ని దిక్కులకి తిరిగి చూడటం మొదలెట్టాట. చుట్టుపక్కల ఎక్కడన్నా ఆడవాళ్ళు నడిచి వస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళ గజ్జలు చేతి కంకణాల శబ్దం వినపడుతోంది. అందుకని ఆడవాళ్ళ శబ్దం వినపడగానే ఎవరన్నా అన్నం పట్టుకొస్తున్నారేమో అని ఇటు 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 తిరిగి చూడటం మొదలెట్టాడు. అదనమాట ఆశాంతాలు చూడటం అంటే దిగంతాలకు చూడటం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఒకరిని మించి ఒకరు ఆకలి తట్టుకోలేక కాశీ పట్టణంలో 7 రోజులు ఎక్కడ ఏ విప్రులు ఇంట్లో భిక్ష లేక అందరూ ఏడ్చారు. దాంతో పాపం వ్యాసుడికి బాధ అనిపించింది. 10,000 మంది శిష్యులు నన్ను నమ్ముకొచ్చారు, వీళ్ళకి ఇంత అన్నం పెట్టించలేకపోతున్నాను అని ఆయనకి ఆయన మీదే కోపం వచ్చింది. విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ కాశీ ఏర్పడింది. అన్నపూర్ణాదేవి అందరికీ మధ్యాహ్నం అన్నం పెడుతుంది అని నేను పురాణంలో రాశాను. ఏది అన్నపూర్ణ? కరుణించదు. ఏడు విశ్వేశ్వరుడు, ఆయనా కనపడడం లేదు. పోని ఆ రోజుల్లో దివోదాసు అని పేరు కలిగిన ఒక గొప్ప రాజు ఉండేవాడు, మహాత్ముడు. ఎప్పుడన్నా మీరు కాశీఖండం వింటే ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఆయన ఈ నగరాన్ని పరిపాలిస్తున్నాడు. అంతటి మహారాజు పరిపాలనలో కూడా ఇంత అన్నం పెట్టేవాళ్ళు లేకుండా పోయారు. ఆ రాజుగారైనా మాలాంటి పండితులు వచ్చామని కనిపెట్టడం లేదు. ఇదేం ఊర్రా బాబు అని కాశీ మీద కొంచెం కోపం వచ్చింది ఆయనకి. సరే ఇక పొద్దున్న మనం మరొక్కసారి భిక్షకు ప్రయత్నిద్దాం, ఈ పూటకు ఊరుకోండి అని ఆ రాత్రి ఏదో రకంగా వాళ్ళని జోకొట్టి అతి కష్టం మీద వాళ్ళని నిద్రపుచ్చి పొద్దుటే వాళ్ళందరినీ లేపి లేపడం ఏమిటండి, అసలు ఆకలికి వాళ్ళే లేచిపోయారు. నిద్ర పడితేగా అందరిని తీసుకెళ్ళి మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయించాడు. సంకల్పపూర్వకంగా విభూతి పెట్టుకోమన్నాడు. ఒరే నాయన, నాకు ఎందుకు అనుమానం? 10,000 మంది అందరం కలిసి ఒకే విధిలోకి వెళ్ళేసరికి ఆడాళ్ళు హళ్ళిపోతున్నారేమో మన చూచి, కాబట్టి ఇంతమంది ముష్టికి ఒకచోట కడితే బాగుండదు. కాబట్టి ఒక పని చేద్దాం, ఈ కాశీ పట్టణంలో పంచక్రోశులలో 100 వీధులు ఉన్నాయి, తలకొక 1,000 మంది 100 మంది చొప్పున అందరం తలో వీధికి పోదాం, అప్పుడు మన చూసి హడిలిపోరు, అందరూ కాస్త వేస్తారు, అవన్నీ తెచ్చుకుని ఇక్కడ ఓ చోట పెట్టుకుని మళ్ళీ అన్నాన్ని పంచుకు తిందాం అనగానే ఇది బాగుందండో అనుకున్నారు వాళ్ళు. నిజం కూడా మరి ఒకేసారి ఇప్పుడు వేల పండితులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతా కలిసి ఒకేసారి పెదపూళ్ళు పడ్డారంటే వాళ్ళు హడిపోతారు. అదే ఒక 5 రోజులకి 2 రోజులకి ఒక ఆయన అర్చకుడింటికి ఇంకొక ఆయన ఇంకో చోటికి వెళ్ళారంటే అప్పుడు ఎవరికి శ్రమ ఉండదు అనుకుని వెంటనే అందరూ కొంతమంది గుంపులుగా తమను తాము విభాగించుకుని ఈ కాశీ పట్టణ విప్రవాటికలకు వెళ్ళారు. ఈ పూట మరీ అధ్వానం అయిపోయిందిట. ఇంకా రోజు కంటే ఈరోజు అవమానం.